జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రీ సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, శ్రీమత్ ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు, శ్రీ 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 త్రిదండి రంగరామానుజీయుల స్వామివారు మన యందు అనుగ్రహించి శ్రీకృష్ణార్జున సంవాదం అనే ఓ గ్రంథాన్ని అందించారు. దానిలో భగవద్గీతలోని ప్రతి శ్లోకానికి చక్కటి వ్యాఖ్యానం ప్రశ్నోత్తరాల ద్వారా ఉంటూ మన్ని ఎంతో జ్ఞానవంతుల్ని చేస్తూ ఉంటాయి ప్రతి శ్లోకం యొక్క భావము. స్వామివారు చాలా ఓపికగా, తీరికగా, శాస్త్రీయంగా అనేక విషయాలని అందజేస్తూ ఉన్నారు. దాన్ని ప్రతిరోజు మనం యథావకాశంగా గుణానుభవం చేసుకుంటూ ఉన్నాం. 90 భాగాలు పూర్తయ్యాయి. ఈవేళ 91వ భాగం, అంటే స్వామివారు రచించిన గ్రంథంలో 54వ భాగం అన్నమాట. దాన్ని ఈనాడు గ్రహిద్దాం. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీరంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 3వ అధ్యాయంలో కర్మ ప్రాధాన్యాన్ని, జ్ఞాన ప్రాధాన్యాన్ని, ఈ రెండిట్లో ఉన్నటువంటి విశిష్టతని ఏమిటి అని తెలియజేస్తూ ఉన్నారు. కర్మభ్రష్టులం కాకుండా కర్మని ఆచరిస్తూనే ఉండాలి. కర్మభ్రష్టత్వం పొందడానికి కొన్ని కారణాలున్నాయి అని అంటూ నిన్నటి రోజున 1591వ ప్రశ్నకి వివరణతో కొంతవరకు జ్ఞానాన్ని అందించారు. ఇక దాని కొనసాగింపుగా ఈనాటి 54వ భాగం సాగుతుంది. అంటే 1592వ ప్రశ్నతో అడిగేన్ రామానుజదాసుని, రా నాయన కూర్చో, బాగానే సాగుతుందా అభ్యాసం, చెప్పినవన్నీ అవగాహన అవుతున్నాయా? అడిగేన్ అవుతున్నాయి. ఇంకా ఏవో కొద్ది కొద్దిగా సందేహాలతో అలా ముందుకు నడిపిస్తూ ఉన్నాను అడిగాను. సందేహాలతో కాదు, సందేహాలని తీర్చుకుంటూ నడిపించు అడిగాను. అదే దాసుని భావం. ఏమిటి వాళ్ళ సందేహాలు? ఇప్పుడు నేను కూడా కర్మలు చేస్తున్నాను చూశావా అని కృష్ణుడు ప్రత్యేకించి ఒక శ్లోకంలో చెప్పడానికి ఏదైనా కారణం ఉందంటారా స్వామి? ఉన్నదనే పెద్దల అభిప్రాయం. శ్లోకంలో ఆ సూచనలు ఏమీ లేకపోయినా సందర్భాన్ని అనుసరించి నువ్వు కర్మలే చెయ్యి అని చెప్పడానికే అయి ఉంటుంది. స్వామి బాగుంది. అయితే స్వామి, కృష్ణుడంటే పురుషశ్రేష్ఠుడు. ఆయన ఆచరించిన దానిని మిగిలిన వారు ఆచరిస్తారు అంటే అర్థముంది. అర్జునుడికి అంత శ్రేష్ఠత ఎక్కడ ఉన్నదంటారు? అందుచేత నీవు శ్రేష్ఠుడివి కనుక నువ్వు కూడా చెయ్యి, దానివలన అందరూ చేస్తారు అని కృష్ణ పరమాత్మ చెప్పడానికి ఈ ఎల్లా స్వామి, నేను చేస్తున్నప్పుడు నీకేం అని అనడానికైనా అయి ఉంటుందంటారా? ఏదో చెప్తున్నావు కానీ అలా కాకపోవచ్చు. కృష్ణుడంతటి వాడు శ్రేష్ఠత లేకపోయినా అర్జునుడు కూడా ఏమీ తక్కువ వాడేం కాదు. ఇంద్రియ నిగ్రహంతో చిరకాలం గడిపినవాడే. పాండురాజు కుమారుడు కదా, యుధిష్ఠిరుడి తమ్ముడు, తాను కూడా స్వయంగా వివిధ సందర్భాల్లో ఇంద్రియ నిగ్రహం చూపినవాడు ఈ అర్జునుడు. మరి ఉన్నట్టుగా కృష్ణుడంతటి శ్రేష్ఠుడు కాకపోవచ్చు, కానీ తను శ్రేష్ఠుడే సుమా. అడిగేం, నిజమే నేను కూడా కొంత విన్నానులేండి, జ్ఞాపకం వస్తూ ఉన్నది. ఏం లేదు, వెనకటికి ఊర్వశి వచ్చి మీద పడినప్పుడు అలాగనే విరాట మహారాజు గారు తన కుమార్తెని ఇస్తాను అని అన్నప్పుడు ఈ అర్జునుడు సున్నితంగా తిరస్కరించాడు కదా స్వామి. కాబట్టి మహానుభావుడే. కానీ యుధిష్ఠిరుని తమ్ముడు అని ప్రత్యేకించి శ్లోకంలో ఎందుకు చెప్పారంటారు అడియన్? ధర్మరాజు అదే యుధిష్ఠిరుడు, ధర్మములను ఎరిగినవాడు అని అర్థం. ధర్మము అంటే ఈ యజ్ఞానికి సంబంధం, యుద్ధరజ్ఞం. రణమనే యజ్ఞానికి సిద్ధపడ్డాడంటే అది ధర్మమే కదా అని భగవంతుని అభిప్రాయం. ఇప్పుడు ఇక్కడ ధర్మరాజు, ద్రౌపది ఆ యజ్ఞానికి యజమానులు. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఈ నలుగురు ఋత్విక్కులు. కౌరవులో ఇగో ఈ రణయజ్ఞంలో బలి చేయబడే పశువులు, బలి పశువులు అంటామే వాళ్ళు. నిర్వహణ చేసేదెవరు? బ్రహ్మ, సాక్షాత్ శ్రీకృష్ణుడే. అయితే స్వామి, అయితే ఏమిటి, ఇదంతా కర్మలు చేయడానికి నిర్దేశించిన విషయమే కదా, కర్మ మానేయడానికి కాదే. అలాంటి ధర్మరాజు తమ్ముడివి కదా, యుద్ధమనే కర్మ ఎలా మానుతావోయ్ అని అడుగుతున్నాడు కృష్ణుడు. స్వామి, ఇది బాగుంది కానీ ధర్మరాజుని యుధిష్ఠిరుడు అని ఎందుకు పిలుస్తున్నారండి? యుధి అంటే యుద్ధమునందు స్థిర, స్థిరుడు, స్థిరంగా చాలాసేపు నిలిచి యుద్ధం చేయగలిగిన సామర్థ్యం కలవాడు కనుక ఇతనికి యుధిష్ఠిరుడు అని పేరు. అడియేన్, పరాక్రమానికి ధర్మరాజు అంత ప్రసిద్ధి చెందినవాడేం కాదు కదా, ఇంకా చాలామంది వేరే ఉన్నారు కదా స్వామి. పరాక్రమవంతుడే కానీ ఇంకో అర్థంలో కూడా చెప్పుకోవచ్చు. యుద్ధం అంటే అస్త్రశస్త్రాలతో చేసే పని అని కాకుండా ధర్మము, అధర్మము అనే రెండింటికి మధ్య జరిగే యుద్ధంలో ఎల్లప్పుడూ ధర్మమందే స్థిరమైన బుద్ధి కలవాడు అని కూడా చెప్పుకోవచ్చు. అడియను అడియను, ఆత్మజ్ఞానం ఉన్నప్పటికీ కర్మయోగమే చెయ్యండి అనేనా చివరికి చెప్పేది స్వామి? ఓహో, ఏమిటి అంత సులభంగా చెప్తున్నావు, అలా తీసిపారేకు. జ్ఞానయోగానికి అధికారం ఉందో లేదో పక్కన పెట్టు. లోక సంరక్షణ కోసం కర్మలు ప్రతివారు చేయవలసిందే. అడియేన్, పోనీ జ్ఞానయోగి కర్మలు చేయాలనుకున్నాడే అనుకుందాం స్వామి, కానీ ఆసక్తి లేకుండా కర్మలు చేయలేడు కదా. నిజమే, తప్పదు మరి. 25వ శ్లోకం చూడు, ఆ విషయాన్ని ఎంత చక్కగా తెలియజేస్తున్నారో స్వామి. సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత, కురియాత్ విద్వాంస్ తదా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత, కురియాత్ విద్వాంస్ తదా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. దీనికి అన్వయం ఎలాగంటే, హే భారత, అవిద్వాంసః కర్మణి సక్తాః యథా కుర్వంతి తదా విద్వాన్ అసక్తః లోకసంగ్రహం చికీర్షుః కురియాత్. అంటే ఆత్మజ్ఞానం సంపూర్ణంగా లేనివాళ్ళు ఎంత ఆసక్తిగా కర్మలను చేస్తారో, ఆత్మజ్ఞానం కలవారు కూడా లోక సంరక్షణార్థమనే ప్రయోజనాన్ని ఆశిస్తూ కర్మలను అంత ఆసక్తిగానూ చేయాల్సిందే. అడియేను స్వామి, విద్వాంసుడు సంగమం లేకుండాను, అవిద్వాంసుడు సంగమంతో చెయ్యాలి కర్మలు, అంతేనా అర్థం? కానీ చిన్న మార్పు ఉంది. ఏమిటంటే చిన్న మార్పు, అవిద్వాంసుడు ఎలా చేస్తాడో విద్వాంసుడు అలా చేయాలి అని అర్థం. స్వామి, అవిద్వాంసుడు అంటే ఆత్మజ్ఞానం లేనివాడు అనే కదా అర్థం. కాదు కాదు, అలా అర్థం కాదు, కర్మయోగానికే అధికారి అయినవాడు అని అర్థం. బొత్తిగా ఆత్మజ్ఞానం లేనివాడు ఉంటాడు కదా లోకంలో. అందుచేత ఆత్మజ్ఞానము సంపూర్ణంగా లేనివాడు అని అర్థం. అందుచేతనే కర్మయోగం వరకే పరిమితమైన అధికారం కలవాడు అని అర్థం. అడిగాను, మరి లోకంలో చాలామంది స్వామీజీలు కర్మలు చేయడం కంటే జ్ఞానయోగమే గొప్పది అని ఉపన్యాసాలు తెగ చెప్పేస్తూ ఉంటారు కదా స్వామి. నిజమే, కానీ కృష్ణుడు ఒప్పుకోలేదు. మరి ఆ స్వామీజీలందరూ ఎందుకు అలా చెప్తున్నారో, ఏ ఆధారంగా చెప్తున్నారో కూడా ఊహించలేము. అదేదో అనూహ్యంగా ఉంటుంది. అడిగాను, స్వామి మీరు చెప్పిన దానికి కూడా స్పష్టమైన ఆధారం లేదు కదా స్వామి. మరి విద్వాంసుడు అవిద్వాంసుడు అంటే జ్ఞానమున్నవాడు లేనివాడు అని అర్థం చెప్పుకుంటే ఆ స్వామీజీలు చెప్పిన విషయాలు ఇంచుమించు సరిపోతాయేమో. ఏమీ సరిపోనైనా ఎలా సరిపోతాయి? మీది పొరపాటు ఆలోచన. తర్వాత శ్లోకం ఉంది, ఆ శ్లోకం కూడా చదువుకోవాలి. మరి తర్వాత శ్లోకం చదివితే ఎంత స్పష్టంగా కృష్ణ పరమాత్మ వివరించాడో అర్థమవుతుంది. అడిగాను, అలాగా ఒకసారి చెప్తారా దాని గురి? ఓ చెప్తున్నాను. నబుద్ధిభేదం జనజేత్ అజ్ఞానాం కర్మసంజ్ఞినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. అన్వయం చెప్పమంటావా? అడిగాను అడిగాను చెప్పండి విను. విద్వాన్ అజ్ఞానాం కర్మసంజ్ఞినాం బుద్ధిభేదం న జనయేత్ యుక్త సర్వ కర్మాణి సమాచరన్ జోషయేత్. అంటే ఆత్మజ్ఞానం కలవాడు అది లేనివారి బుద్ధిని మార్చకూడదు. కర్మయోగమే సాధనమనే బుద్ధితో కూడి ఉండి కర్మలన్నింటినీ చేస్తూ సంతోషించాలి. అరే, ఇంత స్పష్టంగా ఉందా స్వామి ఈ శ్లోకంలో? చాలా బాగుంది స్వామి. కర్మల నుంచి సామాన్య జనాన్ని మరల్చకూడదు అని అంతేనా? నాకు ఇది తెలియదు సుమాండి. అయితే అలా చేస్తున్న వారందరూ శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞ ఉల్లంఘన చేసిన వారే కదా స్వామి? అవును, అందులో సందేహమేముంటుంది? నిజమే, ఆయన చెప్పినట్టుగా కర్మలన్నీ పాటించవలసిందే. అది లేకపోతే ఆజ్ఞా ఛేది, భగవంతుని ఆజ్ఞను ఛేదించిన వాడైపోతాడు వాడు. అడిగాను, స్వామి మరి ఇప్పుడు విద్వాంసుడు అవిద్వాంసుడు అయిన ఇద్దరికీ పూర్వజన్మల కర్మవాసనలు సత్వరజస్తమో గుణాలు ఈ ప్రభావం ఉంటాయి కదా, వాళ్ళిద్దరి అనుష్ఠానం తేడా ఎలా గుర్తించడం? చాలా తేలిక, సింపుల్. 27-28 శ్లోకాల్లో అగో చెప్తున్నారు. చెప్తాను చూడు ఆ శ్లోకాలు ఒకసారి. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. అన్వయం చెప్తాను ఒకేసారి. ప్రకృతే గుణై సర్వశః క్రియమాణాని కర్మాణి ప్రతి అహంకార విమూఢాత్మా అహంకర్త ఇది మన్యతే తత్వవిత్ హే మహాబాహో గుణకర్మ విభాగయోహో గుణాగుణేషు వర్తంతే ఇది మత్వా న సజ్జతే. హరియేన్ అర్థం తెలిసిపోయినట్లే ఉంది. దాసుడు చెప్తాడు, సరే చెప్పమంటారా అండి? చెప్పు, దానికి ఏముంది, ఎంతవరకు అర్థమైందో నాకు తెలుస్తుంటుంది కదా. ఏం లేదు, అహంకారం చేత ఆత్మస్వరూపం తెలియనివాడు ప్రకృతి చేత చేయబడుతున్న కర్మలని తానే చేస్తున్నాను అనుకుంటాడు. కానీ తత్వం తెలిసినవాడు ఆయా సత్వరజస్తమో గుణములే ఆయా పనులు చేయిస్తున్నాయి అని అనుకుంటాడు. కానీ తాను కర్తనని తలపడు. అంతేనా స్వామి? చాలా చక్కగా చెప్పేవు. అంతే అంతే, చాలా చక్కగా సరిగ్గా చెప్పేవు. ఇక్కడ అహంకారం అంటే గర్వము అని కాదే, అది పెద్దలని అవమానించే స్వభావం కింద వస్తుంది. ఇక్కడ ఆ అర్థం పనికిరాదుగా. దేహమే ఆత్మ అనే భ్రాంతి అని అర్థం చెప్పుకోవాలి. అహము కానీ దాని యందు అహము అనే బుద్ధినే అహంకారం అంటారు. శరీరం వేరు, ఆత్మ వేరు, కానీ శరీరాన్నే ఆత్మ అనుకునే వారందరూ అహంకారులే. అడియన్ అడియన్. మరి ఆ విషయం, ఓహో, ఆ విషయం అర్థమైంది స్వామి. అంతేకాదు మన భావాలు ఎలా ఉండాలో కూడా దాసుడికి అర్థమైంది. చెప్పు, ఎలా ఉండాలంటావు? ఏం లేదు స్వామి, సత్వరజస్తమో గుణముల గురించి ముందు తెలుసుకోవాలి. అంటే సత్వగుణం వలన ఏ పనులు జరుగుతాయి, రజస్సు వలన ఏం జరుగుతాయి, తమస్సు వలన ఏమేమి జరుగుతాయి అని తెలుసుకొని ఆయా పనులు జరుగుతున్నప్పుడు ఆయా గుణములు వచ్చి ఉన్నాయి అని గుర్తు చేసుకుంటూ ఉండాలి. అంతేనా స్వామి? అవును, వెరీ గుడ్, సరిగ్గా చెప్పావు. కడుపు నొప్పి, తలనొప్పి వగైరాలు ఎందుకు వస్తాయో తెలిసిన తర్వాత అవి వచ్చినప్పుడు ఫలానా కారణం అని గుర్తించి ఎలా కంగారు పడిపోమో అలాగే అన్నమాట అడిగాను. స్వామి, అయితే ఈ మూడు గుణాలని కొంచెం వివరించకూడదు? ఓ, అలాగే చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, ఆ వివరాలు చివరి అధ్యాయంలో వస్తాయి అని అంటూ స్వామివారు 1611వ ప్రశ్నకు సమాధానం చెప్పారు. స్వామివారి గ్రంథంలో 54 భాగాలు ముగిశాయి. మిగతాది రేపటి రోజున 55వ భాగంలో 1612తో కొనసాగిద్దాం. ఇంత చక్కగా వివరించి చెప్తున్నటువంటి స్వామివారికి మరొక్కసారి కృతజ్ఞతాపూర్వక దండవత్ ప్రణామం సమర్పించుకుంటూ అడిగాను రామానుజదాస కులశేఖరాడు వారు. ఇది వింటున్నటువంటి మీ అందరికీ స్వామివారి యొక్క కరుణాకటాక్షాలు కలగాలి అని ఆశిస్తూ దాస రామానుజదాస కులశేఖరాడు వారు హైదరాబాదు.